గురు భక్తి గొప్పది గురు మహిమ కంటే. నిజానికి సద్గురు మహిమ అంటాం కానీ అక్కడ పేరుకి గురువుగారే, గురువుగారి మహిమే ఉండదు. గురువుగారి మీద ఉన్న భక్తి వల్ల శిష్యులకి ఆ మహిమ కనబడుతుంది. గురువు ఎంత సామాన్యుడైనా ఈ గురువు దైవమని భావించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక మహిమని పొందుతాడు. వాడే తరిస్తాడు. గురువులో కాదు ఉన్నది శక్తి, గురువుగారి మీద ఉన్న భక్తిలో ఉంది శక్తి అన్నాడు గురువుగారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క విజయంలో, శంకర చరిత్రలో ఉన్నది. ఏ శిష్యుడైనా ఎప్పటికైనా గురువుని భక్తితో పట్టుకుంటే ఆ గురుభక్తి వల్ల, అసలు గురుభక్తి బాగా కలిగి శ్రద్ధ కలిగిన వాడికి అపగురువు దొరకరే దొరకడు, చెడ్డ గురువు దొరకడు. దొరికాడంటే నీ కర్మది. ఎప్పుడూ కూడా నీలో దుర్బుద్ధి ఉన్నా స్వార్థం ఉన్నా దుర్గురువులు వెంట పడతావు. మహానుభావులైన గురువులు నీకు దొరికారంటే అదే మనకు ఒక మహాయోగం. వేదవ్యాసులు వారు ఎప్పుడో చెప్పారండి, బ్రహ్మాండ పురాణంలో ఒక అపూర్వమైన గాథ ఉన్నది. పూర్వకాలంలో వేదవతి, వేదశీర్షుడు అని పేరు కలిగిన భార్యాభర్తలు ఇద్దరుండేవారు. ఆ ఇద్దరికి పెళ్ళైన 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేకపోవడంతో వాళ్ళు నానా యాతన పడిపోయి, పిల్లలు లేరు బాబోయ్, పిల్లలు లేరు బాబోయ్ అని యాతన పడుతూ ఉంటే వాళ్ళ అదృష్టవశాత్తు నారద మహర్షి వచ్చి తీర్థయాత్రలు చేయండి, తీర్థయాత్రల్లో పాత్రత కలిగిన వాళ్ళకి, కొంచెం జ్ఞానం కలిగిన పండితులకి, తిండి లేక మలమలవాడిపోతున్న భిక్షుకులకి అన్నదానం చేయండి అన్నాడు. అన్నదానం అంటే ఎవరికి చేయాలి? అన్నదానం అనే శబ్దానికి అక్కడ దానం, బాగా కోటీశ్వరుడైన ఒక వ్యక్తిని ఓ మినిస్టర్ గారిని పిలిచి ఏమంటే అన్నదానం అని ఆయనకి అన్నం పెడితే దానమా? అది అన్నదానం ఏమిటి? కర్మది అది అన్నదానం అవ్వదు. అన్నదానం అంటే ముష్టి వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి, సామాన్యులకి అన్నం పెట్టండి అని నేను చెప్పలేదు సుమ, ఇది శాస్త్రవాక్యం చెబుతున్నాను. జనవాక్యంతు కర్తవ్యం కాదు, శాస్త్రవాక్యంతు కర్తవ్యం. శాస్త్రములు ఎప్పుడూ నువ్వు ఇలా నడుచుకో అని చెప్పాయి. శాస్త్రములు అంటే ఏమిటి? పురాణములు, వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, వీటన్నిటినీ శాస్త్రములు అంటారు. ఇవి మనం ఎలా నడుచుకుంటే లాభమో, ఏ పని చేస్తే మంచో, ఏది చేస్తే చెడ్డో చెప్పాయి. అందులో ఏం చెప్పారు? ఆకలితో ఉన్నవానికి, కష్టాలలో ఉన్నవారికి, నానా యాతన పడుతున్న వాళ్ళకి యథాశక్తి దానం చెయ్యి. ఒక వ్యక్తి తిండి లేక అల్లాడిపోతూ వీధుల్లో తిరుగుతున్నాడు, అటువంటి వాడిని పిలిచి అన్నం పెట్టు, అది అన్నదానం అంటే. అంతేగాని కార్తీక మాసంలో అన్నదానం అని మన కుటుంబ సభ్యులందరినీ పిలిచి 18 రకాల పిండి వంటలతో టేబుల్స్ వేసి భోజనం పెడితే అది వనభోజనం. నువ్వు నీ పిండి వంటలతో పెట్టుకుంటున్న భోజనం అవుతుంది, పెళ్లి భోజనం అవుతుంది, కానీ వనభోజనం అవ్వదు. లేకపోతే పావన భోజనం అవ్వదు, అన్నదానం అవ్వదు. అన్నదానం అంటే అన్నమును ఆశించి అలమటించు పేదవానికి చేయు దానము. గంగరాశరమ గారు వాళ్ళ బావగారిని పట్టుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి దద్దోజనం పెట్టానుకోండి, దానికి ఏమని పేరు? బావగారికి సత్కారము అని పేరు. అన్నదానం అనే పదం వాడితే అవతల వాళ్ళకి ఈయనకి కూడా తప్పే. అంటే మన వాళ్ళకి ఇచ్చేది సత్కారం. పద్మాకర్ గారిని పిలిచి ఆయన భోజనం పెడితే అది సత్కారం, అతిథి సత్కారం. అన్నదానం అవ్వదు. దానం ఎప్పుడవుతుంది అంటే ఆకుని ఉన్నవాడు అతిథిన్ కాల సమాగతున్ ఘనబుభుక్షార్తున్ పతిశ్రాంతు ఆతత మార్గోత్త ధూళి ధూసరిత గాత్ర స్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగని అమ్మహాత్మున్ విష్ణుంగామతి నంతగా వల్లయు. దత్తాత్రేయ చరిత్రలో మార్కండేయ పురాణంలో చెప్పారు. అతిథి అనేవాడు ఎవడు? ఎవడికి నువ్వు అన్నం పెడితే అన్నదానం అవుతుంది. మధ్యాహ్నం వేళ ఏ 12-1 గంట మధ్యలోనో ఒక వ్యక్తి ఊళ్ళోకి వచ్చాడు, అలిసిపోయాడు, తిండి లేక మాడిపోతున్నాడు, దాహం వేస్తోంది. అటువంటి వాణ్ణి చూచి, అయ్యో పాపం మన ఊళ్ళోకి వచ్చాడండి, వాడు ఆకలితో ఉన్నాడు, తిండి లేక అల్లాడిపోతున్నాడు అని వెంటనే వాడిని ఇంటికి తీసుకురావాలి. తీసుకొచ్చాక కూడా నీకు చెమటతో ఉన్నావు, అసహ్యంగా ఉన్నావు, ప్రయాణం చేస్తున్నావు, చి ముందు స్నానం చేసి తర్వాత అన్నం పెడతా అని అనకూడదట. వాడు ఎంత చెమటతో ఉన్నా, వాడి కులమేమిటో, శీలమేమిటో, మతమేమిటో అడగక ఆకలితో ఉన్నవాడిని మారు మాట్లాడకుండా ముందు అన్నం పెట్టు, ఆ తర్వాతే మిగతా మర్యాదలు, మిగతా పలకరింపులు. అప్పుడు ఆ ఆకలితో ఉన్నవాడు అన్నం తింటే అది అన్నదానం. వాడు విష్ణువు, విష్ణువుకు అన్నం పెట్టిన పుణ్యం వస్తుందని చెప్పాడు. ఇది మానేసి మనం నలుగురం కూర్చుని తింటే అది ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన పుణ్యం రాదన్నవాడు. అంటే అలాగని మిగతా సత్కారాలు మానమని కష్టమా? అన్నదానం అనే శబ్దము విశేషం మాత్రమే చెబుతున్నాను ఇక్కడ. ఊళ్ళో పెద్దలు ఎవరు వచ్చినా అన్నం పెట్టాలి, అది ఒక అతిథి సత్కారం, అది పుణ్యం. కానీ అన్నదానం అంటే మాత్రం కేవలం దారిద్ర్యంతో కటిక ఆకలితో కడుపు మాడిపోతున్న వాడికి పెడితే మాత్రమే అన్నదానం అవుతుందన్నమాట. తక్కినవి అతిథి సత్కారాలు, అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం. ఎప్పుడు అందరినీ ఆదరించాలి. మళ్ళీ పెద్దవాడికి పెట్టకూడదని మాత్రం అనర్థం తీసుకోవద్దు. ఇక్కడ మాత్రం అర్థం సరిగ్గా అర్థం చేసుకోవాలని శాస్త్రం. కాబట్టి ఈ వేదశీర్షుడికి వేదవతికి నారదుడు ఏం చెప్పాడు? తీర్థయాత్రలు చేయండి. తీర్థయాత్రల్లో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి. అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరించండి. ఎవరన్నా పండితులు పెద్దలు వస్తే వారికి కూడా దానం చెయ్యండి. అలా చేస్తే ఆ పుణ్యం వల్ల సత్సంతానం కలుగుతుంది. పిల్లలు బాగుండాలంటే దాన ధర్మములు చెయ్యాలి, పెద్దల్ని గౌరవించాలి, పౌరాణికుల్ని పూజించాలని చెప్పగానే నారదునికి నమస్కరించి ఈ వేదశీర్షుడు వేదవతి యాత్రలకి బయలుదేరారు. మొత్తం ప్రపంచంలో ఎన్నెన్ని తీర్థయాత్రలు చేయాలో అన్నీ చేశారు. శాస్త్ర ప్రకారంగా నైమిచారణ్యం వెళ్ళారు, చక్రతీర్థం వెళ్ళారు, గయా ప్రయాగ మొదలైన దివ్యక్షేత్రాలు, కాశీకి వెళ్ళారు. చిట్ట చివరి కాశీకి చేరారట వాళ్ళు. వాళ్ళు కాశీలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారు. ఆ సమయంలో కాశీ గంగా నదీ తీరంలో ఓ జనమంతా కోలాహలంగా ఎవరో మహానుభావుడు వస్తున్నాడని అరుస్తున్నారు. వీళ్ళు ఎవరు వస్తున్నారా అని చూశారు. వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడికి నల్లని ఒక పురుషుడు వచ్చాడు. ఆయన జటాజోటాలు ధరించాడు. ఆ జడలన్నిటికీ రుద్రాక్షలున్నాయి. చాలా ఆశ్చర్యకరమైన కాంతితో మిసమిసలాడిపోతున్నాడు. నీలమేఘఛాయ శరీరుడు అన్నమాట. జిగితొల్లు కాడగ నేలకు మొగిలేలో కొడిగ్గెనగా ముందటతోచన్ విగత దురితత్త భాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకు. తిక్కన గారు చాలా బాగా రాస్తారు ద్రోణపర్వంలో, అశ్వత్థామ ఘట్టంలో. ఆ వచ్చినవాడు వ్యాసుడు. వ్యాసుడు కృష్ణుడిలాగా నీలంగా ఉంటాడు. వ్యాసుడు, అర్జునుడు, కృష్ణుడు ఈ ముగ్గురు అచ్చం కృష్ణుడు ఎలా ఉంటే అలాగే నీలంగా ఉంటారన్నమాట. ఆకాశంలో ఎర్రని మెరుపు తీగే నల్లని మబ్బుతో కలిసి భూమికి దిగొచ్చిందా అన్నట్టుగా ఉన్నట్ట వచ్చిన ఆయన. మబ్బు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. మెరుపు తీగ ఎలా ఉంది? ఎర్రగా ఉంది. వచ్చిన ఆయన మెరుపు తీగతో కూడిన మేఘం వలె ఉన్నాడు. అనగా ఆయన శరీరమేమో నల్లని కారు మబ్బులో ఉంది. జుట్టు ఎర్రగా జటాజోటాలు ఉన్నాయి, అవి మెరుపు తీగల్లో ఉన్నాయి. ఆ మెరుపు తీగల్లో ఉన్న జటాజోటాలకు రుద్రాక్షలు ధరించాడు. చెవులకు కూడా రుద్రాక్ష పూసలు ధరించాడు. మెడలోనూ రుద్రాక్షలు, తులసీ మాలలు ఉన్నాయి. తులసి మాలిక మెడలో వేసుకుని ఘుమఘుమలాడుతున్న వాసనతో మహానుభావుడు ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రములను ఏకకాలంలో అనుష్ఠానం చేసుకుంటూ గంగానది దగ్గరకు వచ్చాడు ఆయన. వెంటనే ఈ భార్యాభర్తలు కూడా జనాలతో పాటు ఆయన పాదాలకు నమస్కరించారు. స్నానం చేస్తున్నవాడు కాస్త ఆగిపోయాడు ఆయన. మహాత్ములు ఇద్దరూ కూడా వాళ్ళ జన్మసుకృతం ఏదో ఉంది ఆ భార్యాభర్తలకి. జన్మసుకృతం అంటే ఎందుకు అంటున్నానంటే, ఈ తీర్థయాత్రలు చేసిన చోటల్లా పేదవాళ్ళకి అన్నం పెట్టారు. పేదవాళ్ళకి అన్నం పెట్టిన పుణ్యం ఎప్పుడు పోదు. అన్నదానం చాలా గొప్ప దానం. ఎవరికి పెట్టినా పుణ్యమే, అందులో పేదవాడికి పెడితే మరింత పుణ్యం అని చెప్పాను కదా. అలాగని తక్కిన వాడికి ఆకలితో ఉన్నవాడు పేదవాడు కాకపోతే పెట్టద్దని కాసుమా. మీ ఊళ్ళో ఎవడో కోటీశ్వరుడు వచ్చి ఆకలికి మాడిపోతుంటే వీడు పేదవాడు కాదని అన్నం పెట్టకండి, మళ్ళీ అజ్ఞానంలో పడకూడదు సుమా. మనం ఆకలితో ఉన్నవాడు ఎవడైనా వాడు అన్నము తినడానికి అర్హుడే. కాబట్టి అన్ని రకాల దానాలు చేసిన పుణ్యం వల్ల వీళ్ళకి వ్యాసుడి దర్శనమయ్యింది. ఆ వ్యాసుడి పాదపద్మాలకి వీళ్ళు నమస్కరించగలిగారు ఆ పూర్వజన్మ సుకృతం వల్ల. వ్యాసుడు స్నానమునకు వెడుతున్నవాడు కాస్త ఆగి, ఓ వేదవతి, ఓ వేదశీర్ష, మీ ఇద్దరూ నా కాళ్ళు భక్తితో పట్టుకున్నారు, మీకు ఏం కోరిక ఉందో అడగండి అన్నాడు. ఈయనకి తెలుసు వాళ్ళ కోరిక ఏమిటో. అయినా వాళ్ళు చెబితే విందామనే ఉద్దేశ్యంతో మీ కోరిక ఏమిటో చెప్పండి అన్నాడు. వెంటనే వాళ్ళు అన్నారు, ప్రభు నువ్వు అష్టాదశ పురాణాలు రాసిన వాడి, మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంత పురాణములనే పురాణాలు ఇచ్చావు, 18 ఉపపురాణాలు ఇచ్చావు లోకానికి, మహాభారతం ఇచ్చావు, బ్రహ్మసూత్రాలు ఇచ్చావు, ఎంతటి ఉత్తమోత్తముడైన జ్ఞానివి, మా అదృష్టవశాత్తు ఇక్కడ ప్రత్యక్షమయ్యావు. మా మనస్సులో కోరిక నీకు తెలుసు, సంతానం కోసం తీర్థయాత్రలు చేస్తున్నాం. నారదుడు మమ్మల్ని ఆజ్ఞాపించాడు గనక ఆయన మాట ప్రకారం తీర్థయాత్రలకు వచ్చాం. తీర్థయాత్ర ఫలితం నీ రూపంలో మాకు దర్శనమిచ్చింది, మాకు కావలసింది సంతానం అన్నారు. మీకు 10 పిల్లలు పుడతారు, ఆ 10 మందితో సుఖంగా ఉంటారు. వాళ్ళు మీకు మంచి సంపదలు ఇస్తారు, కీర్తి పెంచుతారు. మీరు ఇంటికి వెళ్ళగానే ఊళ్ళో ఉన్నటువంటి పండితులందరినీ సమావేశపరిచి వారికి ఉసిరికాయ బంగారం దక్షిణగా దానం ఇవ్వండి. ఉసిరికాయని ఏదో ఒక దక్షిణ లేకుండా ఉట్టి ఉసిరికాయ దానం ఇవ్వకూడదు. కార్తీక మాసంలో ఉసిరికాయ దానం కదానని ఉట్టి ఉసిరికాయ తవలపాకులు పెడితే అది మహాపాపం. చాలామంది ఉసిరికాయ ఫ్రీగా వస్తుంది కదా దానం ఇచ్చేయడమే, అది దక్షిణ లేని ఈ ఉసిరికాయ ఎటువంటిదో తెలిసిన శవదాన సమానం అన్నారు. శవదాన తుల్యం భవేత్తని ఓ శవాన్ని పట్టుకొచ్చి దానం చేస్తాం ఎవరైనా? ఉసిరికాయలో దక్షిణ పెట్టకుండా ఎంతో కొంత శక్తిని పెట్టి ఉట్టి ఉసిరికాయ దానం చేస్తే అది చచ్చిన శవాన్ని చేతిలో పెట్టడంతో సమానం. మహాదోషాల్లో కల్లా దోషం అసలు దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ శవదానం ఏమిటి కర్మ? పద్మాకర్ గారు, మీరు వెళ్ళేటప్పుడు పురాణం చెప్పినందుకు 3 రోజులకి బదులుగా శవం చేతిలో పెడుతున్నామండి అంటే వీడు హడిలిపోడు, అది మహాపాపం. అసలు చేయకపోయినా పర్వాలేదు కానీ, కాబట్టి యథాశక్తి దక్షిణ లేకుండా ఎప్పుడైనా మీరు ఈ కార్తీక మాసంలో చూస్తున్న చాలా చోట్ల పురోహితుల చేతిలో ఉసిరికే పెట్టిపోతున్నారు. అలా చెయ్యరాదు. నేనేం చెప్పినా ప్రమాణంతో చెబుతున్న మాట ఇది. ఇది మనకి సౌర పురాణములో కార్తీక మహిమలో దక్షిణ లేని ఉసిరికాయ శవతుల్యం భవేత్తని చెప్పారు. కాబట్టి ఎంతో కొంత మనకి శక్తి ఎంత ఉంటే అంతే, మనం శక్తి లేని దానికి ఎగరమని చెప్పంగా. పురోహితుడు సంతోషిస్తాడు దానివల్ల, ఎంతో కొంత చేతిలో పెట్టారు కదా అన్నాడు పాపం. అప్పుడు అతని మనస్సులో ఉన్న సంతోషం కుటుంబానికి ఆశీర్వచనం అవుతుంది, తత్ప్రభావంతో సకల పాపాలు పరిహారం అవుతాయి. కాబట్టి వ్యాసుడు ఏం చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళగానే ఊళ్ళో ఉన్న పండితుల్ని అందరినీ పిలిపించండి, ఉసిరికాయని దక్షిణతో దానం చెయ్యండి, ఆ తర్వాత కొద్ది రోజులకు మీకు సంతానం కలుగుతుంది, సుఖంగా ఉండండి అనగానే వీళ్ళు సంతోషపడి, మహాత్మా లోకానికి నువ్వు గురువి, వ్యాసుడంటే విష్ణు స్వరూపుడు, వ్యాసో నారాయణో హరిహి, శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి, ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివుడు, వ్యాసుడంటే విష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారం, విష్ణువుకి 22 అవతారాలు ఉన్నాయి, ఆ 22 అవతారాల్లో ఒకటి వ్యాసావతారం, నీ వంటి విష్ణు స్వరూపుణ్ణి మా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల కాశీలో చూడగలిగాం. ఇవాళంటే చూసాం, మళ్ళీ భవిష్యత్తులో ఎలా చూడగలుగుతాం? భవిష్యత్తులో ప్రజలకి నీ దర్శనం ఎలా అవుతుంది? మేము కావాలనుకున్నప్పుడల్లా వేదవ్యాస మహర్షి నిన్ను చూడాలని మా కోరిక, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఎలా చూస్తామో ఆ భాగ్యం మాకు ప్రసాదించు అన్నారు వాళ్ళు. అంటే వ్యాసుణ్ణి ఈ ఒక్కసారే చూసి వరం పొందడమే కాక భవిష్యత్తులో కూడా చూడాలనే కోరిక వారికి కలిగింది. గురువుని ఎప్పుడు ఒక్కసారి చూస్తే కదగా, వీలున్నప్పుడు అలా చూడాలనే కోరిక ఉన్నదన్నమాట వారికి. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నేను ఇప్పుడు భూలోకంలో మీకు దర్శనమిస్తున్నాను, ఎల్లవేళలా ఇలా అందరికీ కంటికి కనపడను, ఇది కాశీ కనుక కనపడ్డాను. అందులో భవిష్యత్తులో కలియుగం, పాపాత్ములతో కూడిన కాలం, ఆ ఎవరికి పడితే వాళ్ళకి దర్శనమివ్వను, కానీ నన్ను మీరు నిరంతరం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే ఒక భాగ్యం మాత్రం కల్పిస్తున్నాను. 18 పురాణములను కంఠస్థం చేసి నిత్యం పురాణములను ప్రవచించి ధర్మ సందేహాలు తీర్చే మహానుభావుడెవడో వాడే నేననుకోండి, వాడిని చూడండి అన్నాడు ఆయన. ఇదే మాట చెప్పాడు బ్రహ్మాండ పురాణాలు. అంటే వ్యాసుడు కలియుగంలో డైరెక్ట్గా రాడు, పౌరాణికుడిగా ధర్మ సందేహ నివర్తకుడిగా ఉన్న వ్యక్తిని వ్యాసుడిగా భావించి పూజించండి, వాడే మీ గురువు అనుకోండి, అతడే వ్యాసుడు అనుకోండి అనగానే వాళ్ళు అప్పటి నుంచి తమ ఊళ్ళో ఎవరు పురాణం చెబితే వారిని పూజించేవారు. వారికి 10 మంది పిల్లలు పుట్టినట్టుగా బ్రహ్మాండ పురాణంలో ఒక అపూర్వమైన గురుమహిమ గాథ ఉన్నది. అనగా మన గురువుని మనం ఎప్పుడూ వ్యాసస్వరూపంగా భావించాలి, అతన్నే నారాయణుడిగా భావించాలి. మనం మన గురువుల్ని పూజిస్తే మన శిష్యుల్ని మనల్ని పూజిస్తారు, ఇదొక పరంపర. అసలు గురు శిష్య పరంపరకు మించింది మరొకటి లేదు. రోజు మనం అందుకనే మా గురు శిష్యులిద్దరికీ మధ్యలో వైరుధ్యము లేకుండా ఉండుగాక. మా విద్విషావహై, ఓం శాంతి శాంతి శాంతి. విద్విషావహై అని ఒక మాట వాడారు, విద్విషావహై అనగా శత్రుత్వం కలుగుగా కలగకుండుగాక అనే పదం కాకుండా ముందు శత్రుత్వం కలుగుగాక అనుకునేవారట. మా అని చేర్చడం ద్వారా ఎప్పటికీ మా గురు శిష్యుల మధ్యలో శత్రుత్వం కలగకుండా ఉండుగాక. ఈ పరిస్థితుల్లో జీవితంలో మనం చేయకూడని పని ఏమిటి? ఒకసారి మంత్రోపదేశం పొందాక ఒక వ్యక్తిని మనం సద్గురువుగా భావించాక ఆ గురువుని పొరపాటును కూడా ద్వేషించరాదు, విరోధించరాదు. విరోధించామో అటు సూర్యుడు ఇటు పొడిచినా వీడు నరకాల పాలైపోతాడు. భయంకర భయంకరమైన ఘోర నరకాలు కాలసూత్రం కుంభీపాకం వంటి నరకములు కేవలం గురుద్రోహులకే వస్తాయి. అందువల్ల ఎట్టి పరిస్థితులలో తెలిసి కానీ తెలియక కానీ మేము గురు శిష్యులము విరోధించకుండా ఉందుముగాక అని మంత్రం చెబుతున్నది. పూర్వం శిష్యుల చేతి చెప్పించేవారు, మేమిద్దరం కలిసి లోకాలను రక్షిస్తాం, మేమిద్దరం కలిసి భోజనం చేస్తాం. అదనమాట సహ నవ్వు భునక్తు. నవ్వు అంటే మేమిద్దరం, ఎవరు? శిష్యుడు, గురువు. భునక్తు తిందుముగాక అంటే మేమిద్దరమే కలిసి భోజనం చేయాలి. మంచి చెడ్డ గురువు గారితో కలిసి శిష్యుడు పంచుకోవాలి. కొంతకాలం అయ్యాక శిష్యుడు గురువుగారి రుణం తీర్చుకోవడానికి గురువుగారిని ఆహ్వానించి ఆయనకు అన్నం పెట్టి ఆయనతో పాటు యజమాని కూడా భోజనం చేయాలని శాస్త్రం అన్నాడు. ఎప్పుడు కూడా ఒక అతిథిని మన ఇంటికి పిలిచామంటే యజమాని కూడా పక్కన కూర్చుని భోజనం చేస్తేనే పుణ్యం వస్తుంది. అందుకని శిష్యుడు కూడా గురువుగారికి వడ్డన చేసి తాను కూర్చుని సహపంక్తి భోజనం చేసి గురువుగారు లేచాక తాను లేచి ఆ తర్వాత భోజనానంతరం గురువుగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే అప్పుడు వాడు ఎప్పుడూ నరకం పాలవడు. ఇది సహనవు భునక్తు అనే మంత్రానికి మూల అర్థం అన్నమాట. మేమిద్దరం కలిసే దివ్య కార్యాలు చెయ్యాలని గురు శిష్యులిద్దరి కోసం ఉపనిషత్తులు గొప్ప శాంతి మంత్రాన్ని అందించాయి. బాగా పాతకాలంలో ఒక ఉపనిషత్ గాథ ఉంది. గురువుగారికి నిజమైన భక్తి కలిగితే ఆయన చెప్పిన వారి తూచా తప్పకుండా చేయగలుగుతామని. బాగా పాతకాలంలో అంటే నేటికి దాదాపు 100,000 సంవత్సరాలకి క్రితం నైమిషారణ్యంలో ఒక గురువుకులాన్ని స్థాపించాడు ఒక ఆయన. ఆయన పేరు కుంభీనసుడు. కుంభీనసుడు అని గురువుగారు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. గురుకులాన్ని స్థాపించి 10,000 మందికి ఉచితంగా అన్నం పెట్టి పాఠం నేర్పాడు. ఆయన 10,000 మందికి గురుకులంలో ఆశ్రయమిచ్చి అంటే పెద్ద పాక వేయించాడు. అందులో శిష్యులు పడుకునేవారు, రాత్రిళ్ళు పగలు చదువుకునేవారు. గురువుగారి భార్య అన్నం పెట్టేది అందరికీ. అన్నం తిని వీళ్ళు భోజనం చేసి అక్కడే చదువుకునేవారు. ఈ గురువుగారు దురదృష్టం ఏంటంటే ఒకసారి ఎప్పుడో ఈ గురుకులం స్థాపించే ముందు మా గురువుగారు సరిగ్గా పాఠం చెప్పలేదని గురువుగారిని కొంచెం తిరస్కరించాడు. గురుధిక్కార పాపం వల్ల ఈయనకి గయ్యాళి పెళ్ళం వచ్చింది. వండేది కానీ వండిన తర్వాత రోజు తెగ తిట్టేది, శిష్యులు తిట్టేది. దాంతో గురువుగారు ఈ పాటలు పడలేక కొంతమంది కుర్రవాళ్ళని పనివాళ్ళ కింద పెట్టుకుని కుర్రవాళ్ళ చేతే వంట చేయించి కుర్రవాళ్ళ చేతే తక్కిన కుర్రవాళ్ళకి అన్నం పెట్టించి పాఠం చెప్పేవాడు. గురుధిక్కార పాపం ఎంత భయంకరం అంటే ఈయన భార్య మామూలు రాకాసి కాదు, ఒట్టి గయ్యాళి, గంప గయ్యాళి అయిపోయింది. క్రమక్రమంగా ఏదో పొరపాటున ఒక్కసారి గురువుగారు తిట్టట ఆ పాపం వల్ల ఈవిడ గయ్యాళి. రోజు ఆఖరణ గురువుగారు భోజనం చేసేవాడు శిష్యులు అందరూ తిన్నాక. ఎందుకంటే శిష్యులకు విడిగా వండన చేసి తనకు వంట వేరే చేయించుకునేవాడు. శిష్యుల మీద పక్షపాతంతో పిల్లలు అన్నం తిన్నాక గురువుగారు తిందామనే దృష్టితోటి ఆయన వాళ్ళకి అన్నం పెట్టి ఈయన తినేవాడు. ఆఖరణ చారు కొండ తెమ్మనేవాడు. వేడి వేడి చారుతో కొండ తెచ్చేది ఆవిడ. ఆఖరణ చారు పొయ్యమనగానే ఈ కొండ నెత్తి మీద కొట్టేసేది ఆవిడ. ఈయనకి తల పగిలినంత పని అయ్యేది. అదృష్టం ఏంటంటే అప్పటి కాస్త చారు చల్లారి ఉంది కాబట్టి కానీ లేకపోతే బొబ్బలు కూడా వచ్చి ఈయన బొబ్బలు ఎట్టేవాడు అనమాట. ఇలా రోజు శిష్యులు చూసేవారు, అయ్యో పాపం మా గురువుగారి నెత్తి మీద చారు కొండతో కొడుతోంది, గురువుగారి పత్ని మా గురువుగారిని రక్షిస్తే బాగుండు అనుకునేవారు పాపం. కానీ వీళ్ళేం చేస్తారు, గురువుగారి పత్నికి ఎదురుకుండా పెడితే వీళ్ళ తలకాయలు పొగులుతాయి. పైగా గురుపత్నిని ఎప్పుడూ ధిక్కరించకూడదు. సరే మొత్తం మీద ఒక బ్యాచ్ అంతా కొంతకాలం బాగా చదువుకున్నారు. ఒక 16 ఏళ్ళు శిష్యులంతా గురువుగారికి ఆఖరణ నమస్కరించి దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆఖరణ ఒక శిష్యుడు వచ్చారు. ఈ శిష్యుడి పేరు కుంభోదరుడు. ఈయన కుంభీనసుడు, వాడు కుంభోదరుడు. ఈ కుంభోదరుడు అనే శిష్యుడు గురువుగారికి నమస్కరించి, గురువుగారండి, తక్కిన శిష్యులంతా డబ్బున్నవాళ్ళు, మీకు అంతా బంగారము వెండి మొదలైన వాటి రూపంలో దక్షిణ ఇచ్చి వెళ్ళారు. నేను పేదవాణ్ణి, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతే మీరు నన్ను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు. నేను డబ్బు ఇప్పుడు ఇచ్చుకోలేను, భవిష్యత్తులో ఇచ్చుకుంటాను. నేను ఎక్కడో చోట ఉద్యోగం సంపాదించాక బాగా డబ్బు సంపాదించి మీ రుణం తీర్చుకుంటాను. మీకు ఏం కావాలో ఇప్పుడే చెప్పండి, డబ్బు వచ్చాక మీ రుణం తీర్చుకుంటానండి అన్నాడు. అప్పుడు గురువుగారు, నాయన నాకు డబ్బుకు లోటు లేదు. ఈ శిష్యులంతా బంగారం వెండి భూములు ఇచ్చారు. అందులో అనపర్తి శిష్యులకి చెప్పక్కర్లేదు, లెక్కలేనంత బంగారం ఇచ్చారు, నాకు సుఖంగా ఉంది. డబ్బు గురించి నేను ఎప్పుడు ఆశించను, నాకున్నది ఒకటే బంగారం. నాకు దక్షిణ తప్పక ఇస్తానని ఒట్టెయ్యి, అప్పుడు నీకు ఆ దక్షిణ ఏమిటో చెబుతానన్నాడు. గురువుగారు, మీ మీద ఒట్టండి, మీరు ఏం కోరితే ఆ దక్షిణ ఇస్తానండి అన్నాడు ఆ శిష్యుడు. అప్పుడు గురువుగారు అటు ఇటు చూసి ఏకాంతంగా పక్కకి తీసుకెళ్ళి, మీ గురుపత్నిని చూసావు కదా, అంటే మా ఆవిడ్ని, రోజు అన్నం తినేటప్పుడు చారు పట్టుకురమ్మనగానే ఆ చారు కొండ పట్టుకొచ్చి నెత్తి మీద పగలగొడుతోంది, నెత్తి మీద చారు పోస్తే అది వెస్తట్లో పడితే ఆ భోజనం చేయవలసి వస్తుంది నా కర్మ. మా ఆవిడ ఏం కర్మ వల్ల గయ్యాళ్ళు అయ్యిందో నాకు తెలుసు, నేను ఒకప్పుడు గురుధిక్కారం చేశాను, ఆ పాపం వల్ల గయ్యాడి పెళ్ళం వచ్చింది, ఇప్పుడు నువ్వు నాకు ఒక గొప్ప దక్షిణ ఇవ్వాలి. నా పెళ్ళాన్లాంటి గయ్యాళి పెళ్ళాన్ని కాకుండా నువ్వు ఎన్ని తిట్టినా కొట్టినా పడి ఉండే ఒక మంచి భార్యని చేసుకో, నువ్వు తిట్టినా పడి ఉండాలి, కొట్టినా పడి ఉండాలి, అలాంటి పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని నా ఎదురుగుండా నువ్వు పెళ్ళాన్ని తిడుతూ ఉంటే ఆవిడ పడి ఉంటే అది చూడాలని నా కోరిక, ఇది నాకు దక్షిణ అని అడిగిన. ఈ పెచ్చకోరికలు అంటారు వీటిని, ఉపనిషత్తు కాదు ఇది, సామాన్యమైన కథ అనుకునే రుసుమా, హాస్యానికి చెబుతున్న కథలు అనిపిస్తుంది కానీ ఇది ఒక ఉపనిషత్తు కాదు. అందుకని శిష్యుడు తెల్లబోయి, గురువుగారు ఇలాంటి కోరిక కోరాడేమిట్రా, ఈ గురువుగారికి ఏమైనా పెచ్చా అనుకున్నాడు, అంటే ఇతరుకు కూడా తెలియకుండానే గురువుగారి మీద, గురువుగారు ఏం కోరినా సరే చెయ్యాలి, మారు మాట్లాడకూడదు, కొంచెం గురువుగారికి పిచ్చేమో అని అనుకుని మళ్ళీ అంతలోనే లెంపలేసుకుని, గురువుగారు మీకు మాట ఇస్తున్నానండి, గురుదక్షిణ చెల్లిస్తానన్నాడు. కానీ ఒక్క క్షణకాలం ఇతను ఏం చేశాడు, మా గురువుగారికి పిచ్చేమో ఇలాంటి కోరిక కోరాడేమో అనుకున్నాడు కదా, నేను చెబుతున్నానుగా పదే పదే మాట వరుస కూడా గురువుగారికి పిచ్చేమో అనుకోకూడదు, గురువుగారికి తెలివి తక్కువ మన తెలివితేటలు ఎక్కువ అనుకోకూడదు. గురువులు మనల్ని పరీక్షిస్తారు, ఆ పరీక్షలో వీడు ఓడాడు, అయినా మళ్ళీ సర్దుకుని మీకు అలాగే మాట ఇస్తున్నానండి, మంచి పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని ఆవిడ్ని తిడతానండి, ఆ తిట్టినప్పుడు మిమ్మల్ని పిలుస్తానండి అని గురువుగారి దగ్గర మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడి నుంచి వీడు మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని, కాబోయే భార్యని, ఇదిగో నేను నిన్ను తిడతాను, కొడతాను, మా గురువుగారు ఎదురుగుండా చెడామడా తిడతాను, పడతావా, పడతానంటే పెళ్లి చేసుకుంటాను అన్నట్ట. ఆడవాళ్ళు అలాంటి పెళ్లి చేసుకుంటారా, అందుకని చిచ్చి మేము చేసుకోమన్నారు. వీడికి సంబంధం కుదరలేదు, చివరికి ఓ పెళ్ళిళ్ళ పేరయ్య ఓ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి కనపడింది, ఆ అమ్మాయి పట్టపగలు చూస్తేనే హడిలిపోతాం మనం, నెత్తి మీద ముళ్ళ పందికి పెట్టినట్టుగా ముళ్ళల్లో ఉన్న జుట్టు, గౌడు గేది చర్మం అంటే నల్లని చర్మం, బాన కడుపుతో ఇంత మెట్ట గుట్లతో ఉంది, ఎలా ఉన్నా పర్వాలేదు, చెవాట్లు తింటే చాలు కదా ఆయనకి, అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నేను నిన్ను తిడతాను కొడతాను పడతావా అంటే అని తలకై ఊపింది. అమ్మాయ నాకు కావలసిన అమ్మాయి దొరికింది అనుకుని మారు మాట్లాడకుండా పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత విషయం తెలిసింది, ఆవిడ రాగానే లాగి నెత్తి మీద ఒడిచ్చుకుంది, ఇదేమిటి కొడుతున్నావంటే అసలు నా క్యారెక్టర్ ఇదే, పెళ్ళి అవ్వట్లేదు కదా, అబద్ధమాడి పెళ్లి చేసుకోమని మా నాన్న చెప్పాడు, అందుకే నీతో అబద్ధమాడాను, ఎక్కువ మాట్లాడే అంటే తంతానంది ఆవిడ. వీడు హడిలిపోయాడు, ఇంక వీడి పాటలు కుక్కలు కూడా పడ్డం లేదు ఆ రోజు నుంచి. అర్రే గురువుగారికి దక్షిణ ఇచ్చే ముందు గురువుగారికి పిచ్చే అనుకున్నాను, నా కర్మగాలి ఎంతకంటే భయంకరాలు తయారయ్యింది, ఎలా రా బాబు అనుకుంటూ ఉంటే ఈలోపు రోజు గురువుగారు ఉత్తరం రాసేవాడు, శిష్య నీకు పెళ్ళయ్యిందని తెలిసింది, నీ పెళ్ళాన్ని నువ్వు తిడుతూ ఉంటే చూడాలని కదా నా కోరిక, గురుదక్షిణ ఎప్పుడు ఇస్తావని గురువుగారు ఉత్తరాల మీద ఉత్తరాలు. ఇక వీడు హడిలిపోయి గురువుగారు తొందరలో పిలుస్తానండి అని ఆయనకు ఉత్తరం రాసి ఒక రోజు రోజంతా భార్య ఆమెడికి కష్టపడి సేవ చేశాడు. పాద సేవ చేయగా చేయగా ఆవిడ ఏం కాళ్ళు నొక్కుతున్నావు అంది, ఏం చేయమంటావు నా కర్మయోగం ఇది, మా గురువుగారికి దక్షిణ ఇస్తానని మాట ఇచ్చాను, నా అదృష్టవశాత్తు మహాత్మురాలు నువ్వు దొరికావు, ఇప్పుడు గురువుగారు వస్తానంటున్నారు, ఆయన వచ్చినప్పుడు నేను నిన్ను తిడుతూ ఉంటే నువ్వు పడకపోతే నాకు అవమానం అవుతుంది, గురుదక్షిణ ఇవ్వకపోతే పాపం అవుతుంది, కాబట్టి నీకు పుణ్యం ఉంటుంది, గడ్డం పట్టుకు బతిమాలుతాను, మా గురువుగారు ఒక్క 3 రోజులు మన ఇంట్లో ఉంటాడు, ఆ 3 రోజుల తర్వాత ఆయన బయటికి పంపిస్తాను ఏదో రకంగా, ఆ 3 రోజులు మాత్రం దయతోటి నేను నిన్ను తిట్టినా పొరపాటును కొంచెం మొట్టినా నువ్వు మాత్రం వినయంగా పడు, ఆ తర్వాత కావాలంటే ఇంతకింత ప్రాయశ్చిత్తంగా రెట్టింపు చావబాదు నా వీపు మీద, నేను పడతాను, కొంచెం ఈ మాత్రం దక్షిణ నాకు ఇవ్వకూడదా అన్నాడు. ముందు ఒప్పుకోలేదు కానీ తర్వాత బతిమాలిగా బతిమాలిగా సర్లే అయితే అయితే 3 రోజులు ఉంటాడు కదా నువ్వు రెచ్చిపోతే ఒప్పుకోను, ఈ 3 రోజులకి కలిపి 100 తిట్లు తిట్టేందుకు అధికారం ఇస్తున్నాను, 100 దాటిందా నీ బొంద తగలేస్తానండి ఆవిడ.